యేసుకి ఒక మూర్ఖుడు ముళ్ళ కిరీటాన్ని తీసుకుని వచ్చి పెట్టి తమాషా చూస్తూ ఆ ముళ్ళ కిరీటం మీద కొడితే ఆ ముళ్ళ కిరీటం లోపలికి ఆ ముళ్ళన్నీ లోపలికి ప్రవేశించాయి. ఎందుకని? ప్రేమైన వాళ్ళరా, ఈ ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ముళ్ళకి పుట్టు పూర్వత్రాలు ఏమిటి? ఈ ముళ్ళు యేసుకు మాత్రమే పెట్టవలసిన కారణం ఏమిటి? యేసు ఈ ముళ్ళకి ఏం చేశాడు? ఈ ముళ్ళని ఆయన ఎలా భరించాడు? ఆ ముళ్ళ ద్వారా మనకు ఆయన జీవితం పానార్పణగా కుమ్మరించబడి, జీవితమంతా రక్తమంతా కర్చబడి బలిగా చేర్చబడిన దాంట్లో మనకు జరిగినటువంటి ఆ బలియాగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అనే సంగతిని మనం కొంచెం క్షుణ్ణంగా బైబిల్లో ఆలోచిస్తూ వెళితే, బైబిల్లో రాయబడింది ఏమిటంటే, మనిషికి దేవుడు ముళ్ళు కలుగు చేయలేదు. మనిషికి మంచి మంచి ఆహారాలు అవసరమైన సమస్తాన్ని కలుగు చేశాడు. వెలుగు, నీళ్లు అన్ని కలుగు చేసి ముళ్ళు మాత్రం కలుగు చేయలేదు. అయితే మనిషి వాని విచ్చలవిడితనంతో, మనస్సులో విచ్చలవిడిగా ప్రవర్తించి మనిషికి ఇచ్చినటువంటి ఆ మానవత్వపు విలువని, స్వతంత్రతని మిస్యూజ్ చేసుకుని పాపంలో పడిపోయి ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ తర్వాత జరిగిన ఘోరమైన సంగతి ఏంటంటే, ఈ భూమి ఈ పాపములో పొరలాడిన మనిషికి, అక్రమంలో పడ్డవాడికి, ఆజ్ఞను అతిక్రమించి నీచుడైన వాడికి ఈ భూమి ముళ్ళతుప్పలు, గచ్చ పొదలు మొలిపించిందట. అప్పటి నుండి మనిషి ఎటు తిరిగినా, ఎటు వెళ్ళినా ముళ్ళు 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 ముళ్ళు, కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. సరేనా? మరి ఇంట్లోకి వస్తే ఇంట్లో ముళ్ళు, మరి ఆఫీస్కి వెళితే ఆఫీసులో ముళ్ళు, మరి స్కూల్కి వెళితే స్కూల్లో ముళ్ళు, హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో ముళ్ళు, చర్చికి వస్తే చర్చిలో కూడా ముళ్ళు. వింటున్నారా? ఇట్లాగే ఒక స్టేజ్ మీద నన్ను వాక్యం చెప్పంటూ చెప్తున్నా, వాళ్ళు ఎవరు పిలిపిస్తే వెళ్ళా, వాక్యం చూపుతూనే ఉన్నానండి. కదిలితే ముళ్ళు గుచ్చుకుంటున్న స్టేజీలో నాకు, కాళ్ళల్లో కదిలితే ముళ్ళు గుచ్చుకుంటున్న స్టేజ్ మీద నేను కదలకుండా మెదలకుండా వాక్యం చెప్పి ముగించాను. తర్వాత అడిగాను ఒక బ్రదర్ని, ఏంటి బ్రదరు, ఇళ్లలో ముళ్ళు, ఆఫీసులో ముళ్ళు, ఉద్యోగాలు చేసే దగ్గర ముళ్ళు, ఎక్కడెక్కడో ముళ్ళు చూశాను, కానీ బాబు స్టేజీల మీద ముళ్ళు నేను ఇప్పుడు చూడలేదన్నా. ఏమండి యశన్ గారు, మా ఊళ్ళో మూడు పార్టీలు ఉన్నాయండి. ఒక పార్టీ వాళ్ళు ఈ మీటింగ్లు పెట్టారు, ఇంకా రెండు పార్టీలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం పని? వాళ్ళు ఆ పనిని చేయొద్దండి. ఏ పని చేశారు వాళ్ళు? బాత్ చేసేవాడికి ముళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు. కదిలితే మెలితే ముళ్ళు గుచ్చుకొని బోధ సరిగ్గా చెప్పకుండా ఉండాలని. అంటే అక్కడ మూడు పార్టీలు అంట, మనకు తెలియదు కూడా. ఈ పగ సాధించుకునే వాళ్ళు ఈ ఎలక్షన్లు కలెక్షన్లు పెట్టుకుని పదవీ వ్యామోహాల చేత కోట్లకు పోయి తగాదాలు పెట్టుకుని గందరగోళం చేసుకుని ఈ పాడుమూక క్రైస్తవ్యాన్ని పాడు చేస్తా, క్రీస్తులో ఉన్న శక్తిని అవమానాలు పాలు చేస్తున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళు ముళ్ళు చల్లుతున్నారు ప్రజల మీద. స్కూల్కి వెళ్ళండి, అక్కడ ముళ్ళు. మీరేమిట్లో మీరేమిట్లో అని అడిగే ముళ్ళు. ఆఫీస్కి వెళ్ళండి, మీరేమిట్లో అనే ముళ్ళు. కులగజ్జి, కులమో కులమో, కులగజ్జి మతం మతం, ఈ రెండు మనిషిని పట్టి పీడించి ఈ సమసమాజాన్ని, ఈ పవిత్రమైన సమాజాన్ని కులిన సమాజంగా మార్చి, ఈ కుల అపేక్షను ఎక్కువ చేసి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉండగా, ఇప్పుడు మనిషి ఎటు కదిలినా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ముళ్ళు 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 ముళ్ళు, ప్రక్కనే ముళ్ళు, పడకలోనే ముళ్ళు, గదిలోకి వస్తే ముళ్ళు, ఇంట్లోకి వస్తే ముళ్ళు. ఒకసారి ఒక ముసలయ్యని, 60 ఏళ్ళు ఉంటాయి, ఆ ముసలయ్యని ఒక 25 ఏళ్ల కుర్రాడు కింద పడేసిన నడి రోడ్లో ఇస్తున్నాడు, బాగా గుండెల్లో గుండెల్లో గుద్దుతున్నాడు. ఎంత గుద్దినా ఈ ముసలాడు వాడి ఆ కుర్రాడు జుట్టు పట్టుకున్నాడు, కానీ జుట్టు అదొట్టలే. మొత్తం మీద వాడు వీడు గుద్దుతానే ఉన్నాడు, వాడు జుట్టు పట్టి పీకుతానే ఉన్నాడు. ఓ పెద్ద గోలగా ఉంది, అందరూ తమాషా చూస్తున్నారు, కానీ ఎవరు కదిలించలేదు. నేను నన్ను ఇంతమంది చూస్తూ ఆ కుర్రాడు ఆయా ముసలయ్యని అలా కొడుతుంటే, నోట్లో రక్తం వస్తుంటే చూస్తా ఊరుకుంటారు ఏమిటయ్యా అని. నేనంటే వాళ్ళు అంటున్నారు, ఏమండి ఇది, నేను రోజు చూసేదేనండి, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులే. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులేనండి. ఆ ముసలోడు ఆస్తి, ఆ ముసలోడు దగ్గర ఆస్తి ఉంది. ఆస్తి కొడుకు, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నాకు కొంచెం అప్పులున్నాయి, నేను అమ్ముకుని అప్పులు తీసుకుని నా కర్మ నేను ఎట్లా చస్తాను, నేను వడ్డీ కట్టలేక చస్తున్నాను రా ముసలోడా, నా ఆస్తి నాకేమంటే నా తదనంతరం, నేను వచ్చిన తర్వాత నేను బతుకుంటే పొరపాటు నీకేను అంటాడు ఆ ముసలోడు. అరే వడ్డీ ఎక్కువైపోతుంది, నా ఆస్తి నాకు ఇచ్చే, నీది నాకు అక్కర్లేదు, నాది నాకేమంటే వడ్డీ అంట, గుండెల్లో పడుస్తున్నా, నోట్లోంచి రక్తం కక్కుతున్నా, నేనేమని అంటాడు. చూశారండి, మరి ఎందుకు రావా, ఇవ్వకపోతే ఇవ్వకపోతే నీ బాధలను పడకపోయేవారని వాడినంటే, ఎందుకండి తదనంతరం అని రాశాడు కదండి, ఆయన చంపేస్తే రేపే నేను అమ్ముకోవచ్చు కదండి అంటాడు వీడు. తదనంతరం అని రాస్తే మీ పెద్దవాళ్ళు ఎవరు నీకుంటే తదనంతరం అని రాయకండి, ఎందుకంటే మిమ్మల్ని త్వరగా చంపుతారు, త్వరగా చంపేస్తారు మిమ్మల్ని తదనంతరం అని రాశారంటే. ఉన్నదేదో వాళ్ళకి చేసి మీ బతుకులు మీరు బతకండి, జాగ్రత్త పడండి, నా మాట ఏనండి, ముసలాళ్ళారా బతకాలనుకుంటే ఈ పని చేయండి. ఆడు వాడు ఇక ఎట్లాగో నేను నా ప్రోత్సాహంతో వాళ్ళిద్దరిని నడిపించాడా, గడగడ గడగడ వణుకుతున్నాడు కొడుకును చూసి. నీ కడుపును పుట్టిన కొడుకే కదంటే, కడుపును పుట్టిన కొడుకేనండి, ఈయన చూస్తే నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయండి, ఈయన నా కళ్ళల్లో ముళ్ళయ్యాడండి అంటాడు ఈ ముసలాడు. నిజమే, తండ్రికి కొడుకేమైపోయాడు చెప్పండి, చెప్పండి, తండ్రికి కొడుకేమయ్యాడండి, ముళ్ళైపోయాడు కళ్ళల్లో ముళ్ళు. ఆడు కనబడితే గడగడలాడిపోతున్నాడు, ఎందుకంటే వచ్చాడంటే కొట్టడం కొట్టడం, నోట్లో రక్తం వచ్చిన దాకా కొడతాడు, గుండె ఆగిపోతే బాగుంది అనుకుంటాడు. తదనంతరం అని రాశాడు కనుక. ఈ మధ్య ఒక చిన్న బాబు, సరిగ్గా ఒక 7 or 8 years ఉంటుంది ఆ బాబుకి, సన్నగున్నాడు, ఎర్రటి పిల్లడు. విజయవాడ నేను మహాసభలు జరిపిస్తుంటే నేను అలా వెళ్తుంటే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు చిన్న పిల్లోడండి. ఏమైందిరా అన్న, అన్న ఏ చెన్న మా నాన్న చచ్చిపోయేట ప్రార్థన చేయచ్చన్న, మా నాన్న చావాలే చెన్న, మా నాన్నను నీ కళ్ళతో చూడకూడదు, చచ్చేటట్టు ప్రార్థన చెయ్యి ఏసన్న కదా అన్నాడు. నేను నన్ను బుద్ధి ఉందా లేదా, నీకు తండ్రి చావాలని ప్రార్థన చేయమంటావు ఏమిట్రా, నువ్వు మనిషివే, నువ్వు కొడుకువేనా, తండ్రి చావాలని ప్రార్థన చేయమంటారంట అంటే, వాడు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు, పెద్దగా ఎర్రికాకలు వేస్తే ఏడుస్తున్నాడు. ఏయ్ ఏమైంది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు అలాగా, ఎందుకు నాన్న చావాలి, నాన్న చచ్చాడు ఎందుకు ప్రార్థన చేయమంటున్నావు అని అంటే, ఏచన్నా చెప్పకూడదు కానీ నీకు చెప్తా అన్నాడు. ఏంటో చెప్పరా అన్న, త్వరగా చెప్పరా అన్న, ఇంటికి ఇంకొక అమ్మని తీసుకొచ్చాడు, తీసుకొస్తే మమ్మల్ని కన్న అమ్మ పోట్లాడింది నాన్నతో, ఖర్చు తీసుకొని ఉంటే ఇద్దరు ఇంట్లో ఉండండి, లేకపోతే ఇద్దరిని ఇప్పుడు ఒక్కసారి పొడుస్తా అన్నాడు. కత్తి చూసి నేను చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ డాడీని పట్టుకున్నాం. రేయ్ మిమ్మల్ని కూడా నూతిలో వేస్తా, మిమ్మల్ని ఇద్దరిని నూతిలో వేస్తానరా, మీ అమ్మని కత్తి పొడుతో చంపేస్తానరా, ఈ ఇల్లు అమ్మేస్తానరా, డబ్బు తీసుకొని వెళ్ళిపోతామరా మేమిద్దరం అన్నాడంట ఆ చిన్న పిల్లోడితో తండ్రి. ఆ అభము శుభము ఎరుగని బిడ్డ ఈ మాటలన్నీ ఒక్కసారి వినేసరికి వాడి గుండె ప్రచలైపోయింది. అసలు ఇతను తండ్రి కాడు, తండ్రి అనే దానికి యోగ్యుడు కాడు, ఇలాంటి తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని వాడి హృదయంలో, ఆ పసి హృదయంలో విరక్తి కలిగిపోయింది. తండ్రిని చూస్తే వీడి కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఓ అని ఏడుస్తున్నాడు. వినండి, కన్న బిడ్డలకి, కన్న తల్లిదండ్రులు ముళ్ళైపోయారు ఈ రోజున. ఆలోచించండి, కన్న తల్లిదండ్రులకి పిల్లలు మూర్ఖత్వం చేత ముళ్ళైపోయారు. పిల్లల్ని పలకరిద్దామనే ఆశ తల్లిదండ్రులకి లేదు, తల్లిదండ్రుల్ని ఆప్యాయతంగా పలకరించే పిల్లలు లేకపోవడం ఈ రోజున భయంకరమైన శాపంగా మారింది. ముళ్ళమయమైనటువంటి జీవితం మనిషిని వేధిస్తుంది. ఈ ముళ్ళు ఎప్పుడు వచ్చాయి, ఈ ముళ్ళు మనిషిని ఎప్పుడు వేధించాయి, ఈ ముళ్ళ ప్రారంభం ఏమిటి అని బైబిల్లో చదివితే, మనిషి పాపములో పడ్డప్పుడు, మనిషి దేవునికి వ్యతిరేకంగా అతిక్రమాలలో జీవిస్తున్నప్పుడు,
మనిషి దేవుణ్ణి వదిలిపెట్టి విచ్చలవిడిగా తన మనస్సు తన శరీరము కోలుకున్నట్లల్లా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఈ ముళ్ళబాలలో నుంచి వాడికి విడుదల లేక ఆ ముళ్ళలో నలిగిపోతూ కృషించిపోతూ కుళ్ళిపోతున్నా. ఈ ముళ్ళబాధలో నలిగిపోతున్న సమాజాన్ని ప్రపంచాన్ని ఒకసారి గుర్తించిన ఆ దేవాది దేవుడు నా యేసు నెమ్మదిగా దిగొచ్చాడు. నీవెందుకయ్యా దిగొచ్చిందంటే ఇదిగో నా మరణము ద్వారా మరణపు ములను విరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ కోణంలో ముళ్ళు నిన్ను వేధిస్తున్నాయో, ఎక్కడెక్కడ నిన్ను ముళ్ళు బాధిస్తున్నాయో, భయంకరమైన రోగాలతో ముళ్ళు నిన్ను వేధిస్తున్నాయో, శరీరంలో అంత ముళ్ళుతో రోగాలతో నువ్వు బాధించబడుతున్నావో, ఏ నిందలో ఏ ముళ్ళు నిన్ను వేధిస్తున్నాయో, ఏ ఆర్థిక పరిస్థితులు ముళ్ళ బాధగా నీ జీవితం మార్చబడి శాపంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాయో, ఆ ముళ్ళ పొదులు ఆ ముళ్ళ విషయాన్ని ఆ ముళ్ళకున్నటువంటి శక్తిని విరిచి మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళను విరిచేవాడిని నేను కనుక జాగ్రత్త అని ముళ్ళతో సవాలు చేసి ముళ్ళలో నుంచి మనిషిని విడిపించి మనిషికి సుఖాన్ని ప్రసాదించి మనిషికి నెమ్మదిని అనుగ్రహించేటట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
ఒకసారి ఒక పెద్ద పెద్ద బంగ్లా ఒకటి ఉంటే పెద్ద మంచి కుటుంబం, చాలా డీసెంట్ కుటుంబం, మంచి గౌరవం కలిగిన కుటుంబం అది. ఆ కుటుంబస్తులు ఏం చేశారంటే ఈ ఫ్రంట్లో ఉన్న ఒక గది టులెట్ అని రాసి పెట్టారు, అద్దెకి ఇవ్వబడును అని రాసి పెట్టారు. ఆళ్ళకి బోళ్ళు అంత ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఎంతో ఆస్తి ఉంది, అంత ఉంది, ఎంతంతో ఉంది. ఈ 200 రూపాయలకి గతి మాల్ని పని ఒకటి చేసి ఈ గది అద్దెకి ఇవ్వబడును అని రాసేసారు. సంపాదించాలంటే ఎన్నో విధానాలు ఉన్నాయి, కష్టపడితే నమ్మకంగా ఉంటే యథార్థంగా ఉంటే సంపాదించుకోవచ్చు. ఈ ఉండే ఇల్లుని అద్దెకిచ్చుకొని బతకాలనుకుని వాళ్ళు అనుకున్నారు. మరి ఆ పెద్ద కుటుంబం ఆ గతి వాళ్ళకి పట్టలేదు. మరి అయితే వాళ్ళు 200 రూపాయలకి అదో రకంగా అనుకుని మొత్తం మీద అదే అద్దెకిస్తామని చెప్పేసి అంటే ఒక కుర్రాడు వచ్చి ఒక యవనస్తుడు అతని పొలాల్లో చల్లుకునే మందులంతా ఈ పురుగు మందులు విషం మందులంతా అమ్ముకుంటూ ఉంటాడు. అతను వచ్చి అద్దెకి తీసుకున్నాడు ఆ గదిని, అద్దెకి తీసుకుని బాగానే బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. ఎరువులు తర్వాత మందులు అవి ఇవి అమ్ముకుంటున్నాడు, పొలాలకు సంబంధించినవి అమ్ముకుంటూ ఉన్నాడు. బాగానే ఉన్నాడు ఆ సంవత్సరం, 2 నెలలు 3 నెలలు అక్కడ ఉండాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చాడు ఆ సీజన్కి. వస్తే వాళ్ళు తలుపు తీసి, బాబు బాగున్నావా, అది ఇది నాయనా, ఆ బిజినెస్ పని సంవత్సరం బాగా జరిగింది కదా, ఈ సంవత్సరం కూడా బాగానే జరుగుతుంది, తీసి బాబు అట్లా ఇట్లా అని చెప్పి అంత శుభ్రం చేసి ఆ గది మళ్ళీ ఇచ్చారు. పెద్ద కుటుంబం అండి, మంచి కుటుంబం, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మరి ఆ ఇల్లుని అద్దెకి వాళ్ళకి ఇచ్చారు, ఆ అబ్బాయికి ఇచ్చారు. ఆ అబ్బాయి 10 రోజులు బాగానే ఉన్నాడు. 11వ రోజు ఏం చేశాడంటే నెమ్మదిగా ఒక చిన్న స్లిప్ ఒకటి తీసుకొని, చిన్న స్లిప్ అండి, తీసుకొచ్చి ఎవరింట్లో లేనప్పుడు ఆమె ఉంది, ఆమె వయసు ఒక 55-60 ఏళ్ళు ఉంటాయి. ఈ అబ్బాయి కుర్రాడు, ఈ కాగితం తీసుకెళ్ళి ఏమండి కొంచెం చదువుకోండి దీన్ని అని చెప్పి ఆమెకిచ్చి అబ్బాయి వచ్చి గదిలో కూర్చున్నాడంట. ఈమె దాన్ని తీసుకుని చదువుకుంది, చదువుకుని పాపం ఈ యవనస్తుడు పిల్లడు పాపం అని అనుకుని జాగ్రత్తగా పెట్టుకుందంట. మరలా 1 గంట తర్వాత మరలా స్లిప్ కొంచెం సాటుకు పోయి మరలా చదువుకుని పాపం అని మళ్ళా పెట్టుకుందంట. మరలా మరుసటి రోజు పొద్దున్నే లేచి మళ్ళా చదువుకుందంట ఉత్తరం, చదువుకుందంట. అసలు ఈ మనిషి ఏం చేసిందాలంటే ఆ ఉత్తరం చదివి చదవక మునిపే నెమ్మదిగా వాడు గద్దాకి వచ్చి అని ఒక మాట అని ఉండాల. అనిగానుంటే ఆడు డ్రాయర్ మీద పరిగెత్తేవాడు, వాడు ఇల్లు వాకి రూమ్ వదిలి సామాన్లు సూట్ కేసు బట్టలు గట్లా అన్ని మొత్తం వదిలి వేసుకున్న లుంగి మీదనే పరిగెత్తుకుంటే సొక్క లేకుండా పారిపోయేవాడు వాడు అని ఒక్క మాట అని ఉంటే. అట్లా అనకుండా వాడి మీద పాపం జాలేసిందంట. దాంట్లో ఏం రాసిందంటే, ఏమండి నేను చెప్పినట్టు మీరు వినకపోతే, నేను చెప్పినట్టు మీరు వినకపోతే మీ గుమ్మంలోనే మీ కాళ్ళ దగ్గరే విషయం దాగి చచ్చిపోతానండి అని రాశాడు. అంతకుమించి ఏమి రాయాల. పాపం యవనస్తుడు నా కాళ్ళ దగ్గర నా గుమ్మంలో ఒక యవనస్తుడు సావడం ఏమిటి, నేను సహించను, అబ్బాయి ఏమో చెబుతాడంట విందాంలే,
పాపం, కుర్రాడు వయసుడు
అని అనుకుందంట పాపం. పాపం మీద జైలేసింది, అక్రమం మీద జైలేసింది, దుర్మార్గత మీద జైలేసింది. అది ఏం చెబుతారంటే ఇవి వింటదంట. వింటున్నారని లేకపోతే చచ్చిపోతారంట.
అమ్మో ఒక యవనస్తులు చచ్చిపోవడమే, నా నిమిత్తం సావడం నాకు ఇష్టం లేదు, నా నిమిత్తం ఒకరు చచ్చిపోవడం నేను సహించను
అని వాడు చెప్పినట్టు విన్నట్టు ఉంది. ఇక వాడు ఏమయ్యాడంటే ఈ మనిషి కళ్ళల్లో ముళ్ళగాడు.
ఎటు చూసినా వాడే కనబడుతున్నాడు, మార్కెట్లోకి పోతే మార్కెట్లో ఆడే ఉంటున్నాడు.
ఆడు కొట్టుకు తాళం ఇచ్చాడు ఇక్కడ.
ఇక ఏమి ఎటు పోయినా, ఎక్కడికి పోయినా, ఎవరి దగ్గర ఉన్నా, ఎందరి మధ్యలో ఉన్నా ఆడే కనబడుతున్నాడు.
ఆయన చూస్తే కాళ్ళు చేత గడ గడగడగడగడలాడిపోతున్నాయి. ఆమె జీవితానికి వీడు ముళ్ళైపోయాడు. తర్వాత ఏమైందో తెలుసా, వినండి చెబుతాను సరిగ్గా. ఈ సంగతులు ఒక 5-6 రోజులు జరుగుతూ ఉన్నట్టున్నాయి. పాప మా అబ్బాయి చెప్పడము, ఈమె అంటాము, అంతే ఇంక అంతకు మించి ఏం కాలేదని అంతే జరుగుతున్నాయి. మొత్తం మీద వీళ్ళిద్దరినీ నడి రోడ్లో 17 మొక్కలు వేసి పోగేశారు. ఇక నేను మిగతా విషయాలు నేను చెప్పను. మీకు తెలియన ఏమున్నాయి పట్టణాల్లో ఉండేవాళ్ళు? మీకు తెలియన ఏమున్నాయండి కొత్త? ఏం తెలియనట్టుగా ఆలకిస్తున్నారు? ఇంకో సంగతి చెబుతాను వినండి. మరి ఆఖరి రోజు కదండి, మొత్తం చెబుతాను మీకు. ప్రైజ్ ద లార్డ్. తుఫాన్ వచ్చిందంట, తుఫాన్ వచ్చి ఓ సుడిగాలు వచ్చి అలాగ వర్షంలో చినుకుల్లో అలాగ తుఫాన్ వస్తే అంత అని గాలి పడతా ఉందంట. చిన్న మర్రి విత్తనం అలా కొట్టుకోబోతుందంట గాలిలో, తుఫాన్లో కొట్టుకోబోతుందంట. కొట్టుకుపోతుంటే ఇటువైపు ఒక పెద్ద తాట్ చెట్టు అన్న నిలబడుకున్నానంట. ఇక్కడ తుఫానికి ఇట్లా ఊగత ఈ మర్రి విత్తనం అటు వెళ్తా తాట్ చెట్టన్నా ఓ బ్రదర్, తాట్ చెట్టన్నా అని పలకరించి, తుఫాను నా పరిస్థితి ఏం బాగలేదు, కొట్టుకుపోతున్నాను, ఈ చీకటి వర్షం వచ్చేస్తుంది, కాసేపు ఈ కమ్మల్లో, ఈ తాటి కమ్మల్లో ఇక్కడ ఉండి నీ పొద్దున్న వెళ్ళిపోతాను, నువ్వేమి అనుకోవు కదా అనయ్య అని అలా కూర్చుందట. నువ్వెంత నీ బతుకంత అలా కూర్చొని తెల్లవారిపోమన్నాడంట పాపం ఆ తాటి చెట్టు అన్న మంచోడు, చాలా మంచోడు జాలేసి అన్నాడంట. పాపం దిక్కులేని దాటి పొద్దులే కాసేపు ఉండిపోమని అన్నంట. అంటే పొద్దున్నే చూస్తే ఏమిటి, ఇంకా ఉన్నావు, వెళ్ళిపోలేదా, తుఫాన్ ఆగిపోయిందిగా, వర్షం ఆగిపోయిందిగా, వెళ్ళిపోకపోయావా, పోతానులేనే నేను అంత అర్జెంటేటి మీకు, నీ ఉంటే ఏమైంది, పెద్ద భారం అయిపోయినా, నువ్వు ఎంత ఎత్తున్నావు, నేను ఎంత, నా అవతికి ఎంత, ఎత్తలేను బాబు, కొంచెం ఆదరణ ఉందని ఇక్కడ ఉన్నాను కానీ లేకపోతే ఎందుకు ఉన్నానండి బాబు అంటే, అసలు నీ మొహం ఎప్పుడు పోతావు పోమన్నాడట ఆయన. ఇక 2-3 రోజులకి నెమ్మదిగా ఉబ్బిందంటే ఇత్తనం నెమ్మదిగా ఏరులు వచ్చాయంట, నెమ్మదిగా ఆకులు పుట్టాయంట, నెమ్మదిగా ఓడలు సాగాయంట. అయ్యి బాబు 2-3 సంవత్సరాలు అట్లాగే ఉంది, ఈ ఇత్తనం పోవట్లేదు, ఎటు పోవట్లేదు, బాగా కరుచుకుంది ఆ చెట్టుకి, ఏర్లు భారేయండి. ఇక ఏమైందో తెలుసా, ఆ దారిని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అనుకుంటున్నాడు, ఇక్కడ ఒక తాటి చెట్టు ఉండాలి ఏమైంది అనుకుంటున్నారు అందరూ. ఆ తాటి చెట్టు ఎందుకు ఉంటుంది అక్కడ, తాటి చెట్టు ఉంటుంది కానీ అది ఎక్కడ ఉంటుంది అంటే ఈ మర్రి చెట్టు లోపల ఉంటుంది. మర్రి చెట్టు పెద్ద అయిపోయింది, మర్రి చెట్టు పెద్దది అయిపోయింది, పెద్ద వృక్షం అయిపోయిందండి, ఊడలు సాగిందండి, ఈ తాటి చెట్టుని అమాంతంగా కప్పేసింది. ఇచ్చే తాటి చెట్టు అన్న బుద్ధి లేకుండా జాలి చూపించారు కదరా, బుద్ధి లేని పని చేశారు కదరా, బుద్ధి లేకుండా పప్పులో కాలేసాను కదరా, బుద్ధి లేకుండా ముళ్ళలో కాలుపెట్టాను కదరా అనుకుంటుంటాడు. నువ్వు ఎంత అనుకున్నా నీకు కుదరదు, ఎందుకంటే ఇది ముదిరింది. ఏది ఆ నీ జీవితంలో ఏమాత్రం కొంచెం పాపం ఎక్కడైనా కనబడిందో, ఆ పాపం ముదిరిందో, నీ పరిస్థితి అంతా అమాయకమైపోద్ది. గమ్యము తెలియని పరిస్థితికి, నీ జీవితం మీద నీకే విరక్తి కలిగే పరిస్థితికి నీవు వస్తావు. ఒక చిన్న కుర్రాడిని పట్టుకుని తండ్రి వెళ్తా ఉన్నాడు. ఒక రోజున వెళ్తా ఉంటే చాలా దూరం పోయిన తర్వాత ఈ చిన్నవాడు అడుగుతున్నాడు, డాడీ మనం ఎక్కడికి వెళ్తున్నాం డాడీ అని. బాబు ఈ మోరియా పర్వతం మీదకి మన ఇద్దరం వెళ్తున్నాం, అక్కడ మన దేవునికి దహన బలి చెల్లించాలి బాబు, వెళ్తున్నాం. డాడీ కత్తుంది, పొలలున్నాయి, నిప్పుంది, మరి దహన బలికి
గురుపు లెక్క డాడీ.
దేవుడు చూసుకుంటాడు నాయన, మనం వెళ్తాం పదా. ఆయన చూసుకుంటాడురా, మనకెందుకురా ఈ సమస్య, వెళ్దాం పదా. సరే డాడీ వెళ్తున్నా, ఇద్దరు కలిసి వెళ్తున్నా. కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత, డాడీ దేవుడు చూసుకుంటాడన్నాను కదా, మరి ఎక్కడ? రే దేవుడు చూసుకుంటాడని అన్నాను కదా, నీకెందుకు ఆ గొడవ? అదిగో ఆ రాళ్ళన్నీ తీసుకురా, రాళ్ళు పేర్చి బలిపీఠం కడదాం. డాడీ బలిపీఠం మనం కట్టుకోవాలా? అవును మనమే కట్టాలి. ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు బలిపీఠాన్ని కడుతున్నారు, కట్టి ముగిస్తున్నారు, పొలాలు తీసుకొచ్చి పేరుస్తున్నారు. డాడీ నాన్నగారు అంతా అయిపోయినాయి డాడీ, గొర్రె పిల్ల కట్టాడీ అంటాడు వీడు. దగ్గర తీసుకుని, నానా గొర్రె పిల్ల ఎక్కడా, గొర్రె పిల్ల ఎక్కడా, గొర్రె పిల్ల ఎక్కడా అని పట్టించేవేంటరా నానా? తండ్రి మనసులో ఉంది ఈ బాబుని గొర్రె పిల్లగా వధించాలని. బాబు చూసుకుంటాడు చూసుకుంటాడని అన్నాను కదా, నిన్ను చూసుకున్నాడు నాయన, నీవే గొర్రె పిల్లవి, నిన్ను నేను ఇప్పుడు బలి చేస్తాను బాబు అన్నాడు. నన్న బలిస్తావా, నన్ను బలిస్తావా? ఏంటి డాడీ మీరు చెప్పేది? మన దేవుడు నరబలి కోరుకునేవాడా, రక్తాన్ని కోరుకునేవాడా మన దేవుడు? కాదు బాబు, రక్తాన్ని కోరుకునే దేవుడు, నరబలి కోరుకునే దేవుడు కాదు బాబు మన దేవుడు. ఎందుకో నిన్ను నాకు ఇచ్చాడు, నీ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకుని ఎన్నో ఆశలు రేపుకున్నాను, నిన్ను గురించి ఎన్నో వాగ్దానాలు నాకున్నాయి, ఆకాశ నక్షత్రాల వల్ల నిన్ను ఆశ్రయిస్తానని నాతో చెప్పాడు, మరెందుకు నిన్ను వాపసు అడుగుతున్నాడు? నన్ను ఎంచమంటే నాకు ఏం అర్థం కావట్లేదు బాబు అన్నాడు. డాడీ నన్ను వాపసు అడిగాడా, నన్ను చంపేస్తావా? చంపుతాను. మరి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏమైపోతాయి డాడీ? అవును బాబు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మకస్తుడు, దాన్ని నెరవేరుస్తాడు. నేను నిన్ను ఈ రోజున బలి చేస్తాను బాబు. బలి చేస్తే నా దేవుడు ఎవరో తెలుసా? నిప్పుల్లో కాల్చేస్తాను. నా దేవుడు ఎవరో తెలుసా? బలిపీఠం కదా నువ్వు బూడిదగా మారుతావు. నా దేవుడు ఎవరో తెలుసా? బూడిదలో నుంచి నా ఇస్సాకును మరలా నా చేతికిచ్చే సజీవుడైన దేవుడు, మృతులను సైతము లేపగలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, నా దేవుడు, నేను ఆరాధించే దేవుడు, పరిశుద్ధుడు, శక్తిమంతుడు, మాట ఇచ్చి మార్చుకునే దేవుడు కాదు. ఆయన వాగ్దానాలు అవునని ఆమెనని వ్రాయబడి ఉన్నాయి. బాబు నేను బలి చేస్తున్నాను డాడీ పుస్సి. కానివ్వండి, మీరేం చేస్తారు చెయ్యి? పిల్లవాడిని కట్టి పొలాల మీద తీసుకెళ్లి పడుకోబెట్టి కత్తి తీసుకుని ఒక్కసారి ఆ కత్తితో బిడ్డ మెడ మీద ఇలా వేయబోతున్నాడు. అబ్రహాం అబ్రహాం ఆగు, నీ ఒక్కగానొక కుమారుణ్ణి నాకు బలిచ్చుటకు నీకు వెనక్కి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇప్పుడు నేను గమనించాను. ఆగు ఆగాడు. అలా తలెత్తి పైకి చూస్తే ఒక స్వరం వినబడుతుంది, అబ్రహాం అలా చూడు. అందుకు ముళ్ళలో తల చిక్కుకున్న ఒక గొర్రె పిల్ల చప్పలు కొట్టండి గట్టిగా. ముళ్ళలో తల చిక్కుకున్న ఒక గొర్రె పిల్ల అడుగో, ఆ గొర్రె పిల్లను తీసుకుందా, నీ కుమారుడని సాకుకు ప్రతిగా బదులుగా ఆ గొర్రె పిల్లని వధించు. బాబు ఇస్సాకు నిన్ను వధించేదానికి నేను తీర్మానం చేశాను, నా మనసులో నిన్ను వధించాను, కాల్చేశాను, బూడిది అయిపోయావు, ఇప్పుడు నిన్ను మృతుల్లో నుంచి నాకు అనుగ్రహిస్తున్న నా దేవుడు సత్యుడు, నీకు ప్రతిగా ఒక గొర్రె పిల్ల తల ముళ్ళలో చిక్కుకొని అదుగు అక్కడున్న చూడు నానా. నానా నాకు ప్రతిగా ఒక గొర్రె పిల్ల వచ్చిందా? దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడన్నవే ఆ గొర్రె పిల్ల, ఈ గొర్రె పిల్లనా? అవును బాబు అవును. ఆ గొర్రె పిల్లని తీసుకుని వచ్చి గమనించండి, రోమా ప్రభుత్వం వాళ్ళు ఎందరికో మరణదండన విధించారు, ఎవరికీ ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా గ్రంథస్థం చేయబడలేదు, చరిత్రలో లేవు, కానీ యేసుకు మాత్రమే ఈ ముళ్ళ కిరీటం. ఆయన అందానికి కాదు, మనలోకి వస్తున్న ఈ ముళ్ళన్నీ ఆయన కిరీటంగా మారి ఆ ముళ్ళని ఆయన విరిచేందుకు ఎదురు చూస్తూ వస్తున్నాడు. ఇస్సాకు నీకు ప్రతిగా, మానవుడా నీకు ప్రతిగా, నీ కన్నీళ్లకు ప్రతిగా, నీ ప్రాణానికి ప్రతిగా, నీ జీవితానికి ప్రతిగా, నీకొక సుఖాన్ని నెమ్మదిని ప్రసాదించేటట్లు తల ముళ్ళలో చిక్కుకున్న ఒక గొర్రెపిల్ల అక్కడ ఉంది. బాప్తిస్మిచ్చే యోహాన్ అంటాడు, యోర్ధానులో దిగినప్పుడు అందరూ ఆయన దగ్గరికి బాప్తిస్తానికి వస్తుంటే నజరేయుడైన యేసు ఆ గలిలయా సముద్ర తీరం నుంచి యోర్ధాను వైపుగా నడిచి వస్తూ ఉంటే ప్రజలందరితో చెప్తున్నాడు, అందుకో లోక పాపములు మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఆయన్ని వెంబడించండి, నన్ను కాదు. అందుకో లోక పాపాలని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల యేసు ఆయన్ని వెంబడించండి. ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం. ఆయన ముళ్ళలోకి దిగి వచ్చిన దేవుడు, ఆయన ముళ్ళలో నీ కొరకై చిక్కుకున్న దేవుడు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి మూర్ఖులు కర్రతో కొడుతుంటే తలలో ముళ్ళన్ని ఎక్కిపోతుంటే ఆయన మౌనముగా సహించాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఆకాశంలో చూస్తూ ఆశీర్వదించబడుతూ ఉన్నటువంటి ఒక సంఘాన్ని చూస్తూ ఆశీర్వాదపు ఆనందాన్ని నీ జీవితానికి ప్రసాదించినట్లు ఆయన ముళ్ళలో చిక్కుకున్నవాడై మోరియాలో ప్రత్యక్షమై హోరేబులో ప్రత్యక్షమై గుల్గుతా కొండ మీద ముళ్ళ కిరీటధారిగా ప్రత్యక్షమై నీ జీవితాన్ని విడిపించుటకు ఆయన ఆశిస్తున్నాడు. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఓ జీసస్, ప్రేమైన సహోదరులారా, ఆ రోజు మోషేకి ప్రత్యక్షమైన యేసు, ఆ రోజు అబ్రహానికి ప్రత్యక్షమైన యేసు, అదిగో యెరూషలేము పురవీధుల్లో శిలువను మోసుకుంటూ వెళ్ళి పాలమి వెలుపుల నిందలు సహిస్తూ అవమానాలు భరిస్తూ భయంకరమైనటువంటి శపించబడిన గొల్గొతా కొండ మీద కపాలం అనే స్థలములో తన ముళ్ళ కిరీటధారిగా వేలాడుతున్న యేసు, ఆ యేసు ఈ రోజున పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి. ఆయన రక్తము చేత నీకు విడుదల కలిగింది, ఆయన గాయాలలో నీకు స్వస్థత ఉన్నది అని రుజువుపరుస్తున్న యేసు ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దయచేసి అందరి తలలు వంచండి.
సర్వోన్నతరానికి స్తోత్రం. నీ మహాకృపను బట్టి ఇప్పటి వరకు మమ్మల్ని కంచి వేసి కాపాడి ముళ్ళ జీవితాన్ని తేట తెల్లగా తీర్చేస్తూ మా జీవితాల్లో ఉన్న ముళ్ళను విరిచి క్షేమాన్ని సురక్షితాన్ని ప్రసాదించిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రజావాహినితో నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలకు నెమ్మదిని, క్షేమాన్ని, రక్షణ, స్వస్థత సమకూర్చమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.